गुरुर्देव महेश्वरः पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मानव जाति चरित्रलो रानున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పులకు మనము నాంది పలుకుతున్నాం। రకరకాలైనటువంటి కోర్సులున్నాయి, రకరకాలైనటువంటి మనస్తత్వాలున్నాయి, రకరకాలైనటువంటి విద్యలున్నాయి। ఒకదానికి పొంతన కుదరనటువంటి టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి। ఇది ప్రస్తుతము ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు। మీరు ఒకటి చేయదలుచుకుంటే ఇంకోటేదో అడ్డు తగులుతుంది, ఎల్లోపతి వైద్య విధానంలాగా ఒకదానికి మందు వేస్తే మీరు మెడిసిన్ యొక్క ప్యాంప్లెట్ ఉంటుంది కదా, లీఫ్లెట్, దాన్ని చదవండి, వాడు నీ కడుపు నొప్పికి మందు అంటాడు, కానీ వేసుకుంటే వచ్చే రోగాల లిస్ట్ 20-30 ఇస్తాడు। ఆధునిక విద్యా విధానము కూడా ఇంచుమించు అదే పరిస్థితిలో ఉంది। విద్య లోనికి వెళ్తున్న కొద్దీ ఎక్స్పర్టైజ్ అంటే ఏం అర్థం వస్తుంది, ఇప్పుడు అతి తక్కువ గురించి చాలా ఎక్కువ తెలియడం। ఒక చోట ఒక కార్టూన్ చూశాను నేను, క్యూలో నుంచి ఉంటాడు, గంటన్నర తర్వాత ఎక్కడో వాడికి ఛాన్స్ వస్తుంది కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కంటి డాక్టర్ పెద్ద విరిచేస్తాడు, ఐ కాన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ అంటాడు, నేను నీకోసం ఏమీ చేయలేనంటాడు కంటి డాక్టర్. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకా నా కన్ను పోయి అనుకున్నాడు. తర్వాత వాడు చెప్పాడు, నీది కుడి కన్ను నాయన, నేను ఎడమ కన్ను స్పెషలిస్ట్ని, నీ కుడి కన్నుకు నేనేమీ చేయలేనన్నాడు। ఎక్స్పర్టైజ్ అంటే అర్థం అది ఈ కాలంలో, ఏదైనా తేడాలు వస్తే ఎక్కడ పంపిస్తాడు వాడు, ఇంకో ఎక్స్పర్ట్ దగ్గర పంపిస్తాడు। ప్రతి విద్యలను ఉదాహరణకి డాక్టర్స్ నేను తీసుకుంటున్నాను, కానీ ఇంచంటే అది మన అందరికీ అనుభవంలో ఉంటుంది గనక మిగతా ఉదాహరణలు ఆ ఎక్స్పర్ట్స్ కి తప్ప మనకి తేడాలు తెలియవు। ఇది ఆధునిక విద్య యొక్క పరాకాష్ఠ, అంతేగా రీసెర్చ్ అంటారు, వాడి సబ్జెక్టులో వాడు రీసెర్చ్ చేసిన అంశం గురించి వాడు ఎక్స్పర్ట్, అందులో డౌట్ ఏం లేదు, కానీ మిగతా విషయాలు అడిగితే, కానీ ఏ ఒక్క విద్య తెలిస్తే అన్ని విద్యలు మీకు బోధపడతాయో, మామూలుగా బోధపడటం కాదు, సంపూర్ణముగా అవగతమై దానిని మీరు ఆచరించగలరో ఆ విద్య కనుక తెలిస్తే, ఆ విద్య ఉన్నది అని మనుషులు అర్థం చేసుకునగలిగితే ఏ విద్య కోటేస్తారు? ఆ విద్య గురించి మనం పునాదులు వేస్తున్నాం, కానీ ఆ విద్య నిజంగా అంత అద్భుతమైనటువంటి విద్య? అది ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి అనేది మేము ఎలా నమ్మగలం? ఎందుకంటే మన విద్య యొక్క విధానం ఎలా ఉంది అంటే, తగ్గించుకుంటూ వెళ్తాం, క్షేత్రాన్ని పెంచుకుంటూ వెళ్తాం, 10th క్లాస్లో చదివిన సబ్జెక్ట్స్ కంటే ఇంటర్మీడియట్లో తగ్గుతాయి, ఇంటర్మీడియట్లో తగ్గిన దానికంటే బీఎస్సీలో తగ్గుతాయి, బీఎస్సీలో తగ్గిన దానికంటే ఎంఎస్సీలో తగ్గుతుంది, రీసెర్చ్లో ఇంకా తగ్గిపోతుంది పరిధి, సబ్జెక్టు యొక్క పరిధి, కానీ ఆ పరిధిలో విస్తృతమైనటువంటి జ్ఞానము। ఎప్పుడైనా మీరు పరివ్రాజకులు ముఖ్యంగా గుర్తుంచుకోండి, రెండు పదాలు నన్ను అడగండి, ఈ క్లాసులో అది చెప్తే డిస్టర్బ్ అయిపోతుంది క్లాస్ మొత్తము, ఒకటి అత్యంత అభావము, రెండోది అన్యోన్యాభావము. రెండు అభావాలే, అభావము అంటే నేనితనము. అత్యంత అభావము, అన్యోన్యాభావము, ఈ రెండిటి మధ్య మంత్రము ఉత్పత్తి అవుతుంది అని వేదము చెప్తుంది. రెండు నేముల మధ్య భావం ఉంటుంది, అభావము, అభావము, భావము. అర్థమవుతుంది కదా మీకు? ఆ పాయింట్ అర్థమవుతే నెక్స్ట్ ఎప్పుడు డిస్కస్ చేద్దాం అది. కానీ ఇది అడగండి మీరు నన్ను, చాలా అవసరం అవుతుంది మీకు. అత్యంత అభావము నుంచి అన్యోన్యభావం వైపు వెళ్లేటటువంటి ప్రక్రియలో మధ్య ఉన్నటువంటి భావస్థితి ఈనాడు విద్య. ఈనాటి విద్య అది. ఇదేం చేస్తోంది మిమ్మల్ని? అత్యంత అభావము నుంచి అన్యోన్యభావం వైపు తీసుకెళ్తోంది. అత్యంత అభావం అంటే అసలు జ్ఞానమే లేదు. అత్యంత అంటే అర్థమే కదా, అసలు ఇంకా లీస్ట్. అన్యోన్యం అంటే ఇంటర్ డిసిప్లిన్. ఈనాడు మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి మా రిఫ్రెషర్ కోర్సులో కూడా ఇంటర్ డిసిప్లినరీ అయిపోతున్నాయి. భావం అర్థమవుతుంది కదా? అంటే ఎందుకు ఇది చెప్తున్నాను, ప్రకృతి ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ అర్థమవుతాయో అటువైపు మానవ జాతిని తోస్తోంది. తెలిసి ఆ దారంబట వెళ్తే యోగి అంటాం. పరిణామక్రమంలో ప్రకృతి తోస్తే వాడు వెళ్తే మిగతా వాళ్ళని అంటాం. అజ్ఞానులు జ్ఞానులకి ఉన్న తేడా అంతే. జ్ఞానులు తెలిసి చేస్తారు, అజ్ఞానులు తెలియకుండా చేస్తారు. కానీ చేసే పని ఒకటే. భీష్ముడు, ద్రోణుడు తెలిసి కృష్ణుడితో యుద్ధం చేశారు, దుర్యోధనుడు స్వార్థముతో చేశారు. కానీ భీష్ముడు ద్రోణాచార్యుణ్ణి దుర్యోధనుడి స్థాయిలోకి తీసుకురాకండి మీరు. ఆ తేడా, భీష్ముడు ద్రోణుడు కృష్ణుడి యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటానికి యుద్ధం చేశారు. దుర్యోధనుడు యుద్ధం చేశాడు, కానీ ఎందుకు యుద్ధం చేశాడు? అతని ఉద్దేశ్యములో తన స్వార్థ సిద్ధి కొరకు యుద్ధం చేశాడు. కానీ యాక్చువల్ గా జరిగింది ఏంటి? పరిణామక్రమంలో భాగమే. అంచేత పరిణామక్రమములో మీరు తెలిసి భాగం పంచుకుంటారా, తెలియకుండా భాగం పంచుకుంటారా అనేదే ప్రశ్న తప్ప, తెలిసినా తెలియకపోయినా మీరు ఆ పరిణామక్రమంలోని భాగములే. ఇంకేంటే మీరు కూడా ఆ భగవంతుడిలోని భాగములే. ఆ సర్వవ్యాపకమైనటువంటి చేతనత్వములో అజ్ఞాని భాగము కాకపోతే అది సర్వవ్యాపకమైనటువంటి చేతనత్వం ఎలా అవుతుంది? సర్వవ్యాపకమైనటువంటి చేతనత్వానికి అందరూ ఒకటే. అటువైపు యుద్ధం చేస్తున్నవాడైనా ఇటువైపు యుద్ధం చేస్తున్నవాడైనా రెఫరీకి ఒకటే, ఎంపైర్కి ఒకటే. అంటే నిజమైన ఎంపైర్ అవుతే కాస్త మనం ఆ కండిషన్డ్ ఎంపైరింగ్. కానీ వాడు లేకపోతే ఆటలో ఆనందం లేదు. ఎంపైర్ లేకుండా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి మీరు. సంథింగ్ లైక్ దట్. చాలా కరెక్ట్ ఉదాహరణ కాదు, కానీ మన భావము అర్థం చేసుకోవటానికి ఉదాహరణ సరిపోతుంది. ఇరు పక్షాలు ఉన్నాయి, ఒకళ్ళు ఒకళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, కానీ నియమావళి ఒకటే. అంతేగా ఎంపైర్ చేసేది ఏంటి? వీళ్ళకో నియమం వాళ్ళకో నియమం చేయడుగా. నియమావళి ఒకటే, పరిణామక్రమం ఒకటే. అంచేత పరిణామక్రమాన్ని తెలుసుకుని జీవించేటటువంటి వ్యక్తుల సమూహము ఏర్పడట ఈనాడు ప్రకృతి కోరుకుంటున్నటువంటి సంఘటన. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఇక్కడ మనం చర్చించుకుంటున్నటువంటిది యోగ విద్య కాదు, ఆధ్యాత్మ విద్య కాదు, సన్యాసము కాదు. ధర్మాలన్నింటినీ కలిపేసి ఒక నూతన వైజ్ఞానిక ధర్మాన్ని అభివృద్ధి చేయటం అంతకంటే కాదు. మన కోరిక ఏమిటి అంటే పరిణామక్రమములో పరిణామ క్రమమును పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తుల వలె జీవించగలిగేటటువంటి స్థాయికి ఎదగటానికి కావలసినటువంటి జ్ఞానమును వీలు అవుతే పరికరాలను సృష్టించగలగాలి, ఏర్పాటు చేసుకోగలగాలి మనం. అది మెయిన్ ఉద్దేశం. మిగతాదంతా సెకండరీ. మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే దాంట్లో యోగసిద్ధి పొందితే ఓకే, కానీ యోగసిద్ధి మన లక్ష్యం కాదు. ఆ పరిణామక్రమాన్ని పొందటానికి జరిగేటటువంటి విద్యలో పంచభూతాల మీద మీకు ఆధిపత్యము వస్తే ఇట్ ఈజ్ ఓన్లీ ఎ బై ప్రోడక్ట్. దాని కొరకు మీరు సాధన చేయటం లేదు, దాని కొరకు మనం ఇక్కడ ఏకత్రితం అవటము లేదు. మన కుటుంబంలోని సమస్యలు తీరిపోతే వెల్ అండ్ గుడ్, తీరుతాయి కూడా, కానీ అది బై ప్రోడక్ట్. మనకి ఆరోగ్యం వస్తే, వస్తే కాదు వస్తుంది, కానీ ఆరోగ్యం కొరకు ఇది చేయటం లేదు. ఇదంతా దేని కొరకు చేస్తున్నాము? ప్రకృతిలో మానవ జాతికి పరిణామక్రమాన్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తుల సమూహము కలిసి మెలిసి ఒక చోట జీవించగలదు అని నిరూపించడానికి చేస్తున్నాం. తప్పు పదం వాడాను, నిరూపించడం కాదు, ప్రకృతి కోరికది. నువ్వు మనం నిరూపించేదేముంది? ప్రకృతి యొక్క ఆ కోరికకి మనము రూపకల్పన చేయగలమేమో అని, దానినే ఇంగ్లీష్లో సింక్రోనిసిటీ అంటాం. అంటే ఏంటి? కాకి వాలింది, పండు రాలింది. ఎందుకు రాలింది? కాకి వాళ్ళటం వల్లనే రాలేదు, అది పండిపోయింది కనుక రాలింది. కానీ ఆ లాస్ట్ పుష్ అంతే మనం చేసేది. మనం ఏదో దివ్యజ్ఞాన సంపన్నులం సాధన వల్ల కాబోము, కానీ పరిస్థితులు దానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఉండటమే కాదు, వీఆర్ లేట్ బై 100 ఇయర్స్ అంటున్నారు యోగులు. భారతదేశ స్వాతంత్రము 1825లో రావాల్సింది. మరి సింక్రోనిసిటీ దెబ్బతిన్నదా అనే ప్రశ్న వస్తుంది. ఈ లాజికల్ బ్రెయిన్ ఉందే, ఎలాగ దాన్ని తప్పు అనాలి? సింక్రోనిసిటీ అక్కడ దెబ్బతినలేదు, కానీ మళ్ళీ డైవర్ట్ అవుతాం. అది మీరు తర్వాత ఈ ప్రశ్నలు అడగండి, నేను అన్నది గుర్తుంచుకోండి. ఈ ప్రశ్నలన్నీ అవసరమే. మీకు తెలియాల్సిందే ఏంటంటే, తెలియాలి మీకు, అత్యంత అభావము నుంచి అన్యోన్యభావం వైపు వెళ్లేట మధ్య సంధిలో మంత్రము ఉత్పత్తి అవుతుంది. మంత్రశక్తి తెలుసు కదా మీకు, పరమాణు శక్తి కంటే గొప్పది. అది ఒకటి మీరు మీ పరివరాజకులుగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. ఇప్పుడేం చెప్తున్నాను, సింక్రోనిసిటీ. క్రోనోనిసిటీ అంటే టైం, కాలము యొక్క నిర్ణయము. మహాకాలుడు, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో, లోకమును క్షయము చేయుట కొరకు నేను ప్రవృత్తుడనై ఉన్నాను అంటాడు శ్రీకృష్ణుడు. అసలు పని అదిట ఆయనది. అది తెలుసుంటే ఎవరు ఆయన దగ్గరికి రానిచ్చేవారు కాదు. అదేగా మాయ అంటే కృష్ణ మాయ. అంచేత 1825లో రావాల్సినటువంటి స్వాతంత్ర్యము ఎప్పుడు వచ్చింది? ఆల్మోస్ట్ 100 ఇయర్స్ తర్వాత వచ్చింది. ఆల్మోస్ట్ కరెక్ట్ టైమింగ్స్ దక్కలే మనకి. రావటమే కాకుండా వచ్చిన స్వాతంత్ర్యము అర్ధరహితం అయిపోయింది. పేరుకి మనకి స్వాతంత్ర్యం ఉంది, కానీ స్వతంత్ర దేశములో ఉన్నటువంటి పౌరుడికి ఉండవలసిన ఏ బాధ్యత కూడా భారతీయుడికి లేదు. కానీ మరి అయితే ఈ గందరగోళం అంతా ఎందుకు అంటే, మీరు ఎంతైనా చెప్పండి, మా వాడికి ఉద్యోగం ఇవ్వాల్సిందే, ఇవ్వాలి. ఎలా నువ్వు తిప్పి తిప్పి నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుస్తావో అది నీ కర్మ. అలాగే భారతీయుల యొక్క అదృష్టం ఏమిటి అంటే, దే హ్యావ్ టు బికమ్ ది వరల్డ్ లీడర్స్. జగత్ గురు ఉగా మారేటటువంటి భవితవ్యత కేవలము భారతీయ జాతికి మాత్రమే ఉన్నది, మిగతా వాళ్లు ప్రయత్నించినా అవ్వలేరు. అది మన అదృష్టం. కానీ వీఆర్ ఆల్రెడీ డిలే ఇదే, కానీ డిలే అవుతుంది. హిందీలో ఒక సామెత ఉంది, భగవంతుడి దాంట్లో ఆలస్యం అవ్వచ్చు కానీ చీకటి లేదు. దేర్ హైపర్ అంధేర్ నై, మరి తెలుగులో దాన్ని ఏమంటాం అర్థమైంది కదా. భగవంతుడు తను ఇవ్వవలసినటువంటి నిష్పాక్షికమైనటువంటి న్యాయాన్ని ఆలస్యంగా ఇవ్వచ్చు కానీ న్యాయం మాత్రము 100% కరెక్ట్ గా ఉంటుంది. అలాగా ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామము, ఈ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవిత విధానము కూడా మనకి చాలా విషయాలు తెలియజేస్తాయి. ప్రతి లీడరు కూడా ఏ కొద్ది మందినో తప్ప ప్రతి వాడు కూడా శ్రీకృష్ణుడు ఏ దివ్య సమాజములో ఒక సాధారణ వ్యక్తిగా రిజిస్టర్ అయి ఉండెనో, అందులో అది ఇప్పటికీ ఉంది ఆ సంఘము, ఇంకో పేరుతో చలామణి అవుతోంది అది. శ్రీకృష్ణుడు కూడా దానిలో మెంబరే. అది శ్రీకృష్ణుడి కంటే 1000 సంవత్సరాల ముందు నుంచి ఉంది. అది భారతదేశ సంగ్రామంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ సమాజంలోని మెంబరే. ఇది ఎందుకు చెప్తున్నాను మీకు, ఆ రిలేషన్షిప్ మీకు తెలిస్తే. భారతదేశానికి స్వాతంత్రము అందువల్ల వచ్చింది. అటువంటి వ్యక్తులు అంటే శ్రీకృష్ణుడు ఏ సమాజంలో మెంబరో, ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల కలయిక వల్ల స్వాతంత్రం రావటం వచ్చింది. కానీ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ అంటే కామన్ మ్యాన్ కి స్వాతంత్రం యొక్క అవసరం అర్థం కాలే. ప్రమాదం అది, దాన్ని సులభంగా ఏదైనా వస్తే అర్థం కాదు, అది కష్టంగా వస్తే జరిగిన ప్రమాదం అది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేము, కానీ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దేన్ని అర్థం చేసుకోవాలి, దివ్యజ్ఞాన సంపన్నులైన విశ్వ పరిణామ క్రమాన్ని క్షుణ్ణముగా తెలుసుకున్నటువంటి వ్యక్తుల సమూహము ప్రపంచానికి మార్గదర్శకులుగా జీవిస్తూ, ప్రపంచానికి ఇలా జీవించాలని సూచిస్తుంది తప్ప నిర్దేశించదు. తేడా అర్థం చేసుకోండి, నేను చెప్పాను ఈ సమూహం ఉందే పరిణామక్రమంలో ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఈ సంఘాలు, రేపు ఈ సంఘాలే ఈ సంఘాలలోనే అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తులు కొత్త సంఘాన్ని పెడతారు. అంటే వాళ్ళ పేరెంట్ సంఘాన్ని వదిలేసినట్టు కాదు, వాళ్ళు ఎదిగారు. చెట్టు ఎదుగుతోంది, ఒక కొత్త కొమ్మ ఇలా వచ్చింది, ఇంకో కొమ్మ అలా వచ్చింది, కానీ ట్రంక్ లేకపోతే ఈ కొమ్మ లేదు ఆ కొమ్మ లేదు. అది అవగాహన చేసుకోగలిగేటటువంటి జ్ఞానం ఉండాలి. దాని కొరకు మనం ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేయటంలో మనం 25 రోజులకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాం. 40 రోజులకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాం. దాన్ని 5 నవరాత్రులు అన్నాం. అంటే 45 అవుతుందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టార్ట్ కాబోతున్నాయి ఉగాది నుంచి. దానికి ఇదంతా ఉపోద్ఘాతం. ఏంటి, ఏ విద్య ప్రపంచానికి ఇప్పుడు అందజేయాలి, మనమే అందజేయాలి. అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో. యోగుల జీవితం అంతే కదా. ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఇంకా వాడు చనిపోతాడు తీసి కడిపోంది అని ఒక ముస్లిం అమ్మాయికి చెప్పారు కర్నూల్లో. సరే, ఏం లాభం అయినా, కర్నూల్లో హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడే తీసుకెళ్తుంది. పల్లెటూరు నుంచి తీసుకెళ్తూ ఉంటే అప్పుడు రామిరెడ్డి తాతగారు జీవించి ఉన్నారు, శరీరంలో ఉన్నారు. దారిలో ఆయన ఉన్నారు, అవధూత చాలా గొప్ప ఆయన, ఆయన దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళమ్మా అని ఆ పల్లెటూరులో అవరు చెప్పారు. ఇంకా ఆ స్థితికి వెళ్ళాక వాళ్ళు ఎవరు, వాడు ఏ మతానికి చెందినవాడు, ప్రాణం మీదకి వచ్చాక ఇవే ఉండవు, ప్రాణం మీద రానంత వరకే అంచేత సరే తీసుకొచ్చింది. ఆ అవధూత గారు ఏం చేశారు మీకు చాలా మంది తెలుసు, ఏం చేశాడు ఆ పిల్లవాడిని విసిరాడు ఇలా పైకి, చిన్న కుర్రాడు, నెలల పసిగుడ్డు, కోమాలో ఉన్నాడు. అవధూత అంటే పిచ్చివాడు అనేగా చాలా మందికి ఉద్దేశం. లభో దిభోమనం ఒత్తుకుంది ఆవిడ తల్లి, తల్లి ప్రాణం. వెళ్ళి వెళ్ళి పట్టం ఎక్కడ పడ్డాడు, ముళ్ళ ఇనపతీగలు ఉంటాయి దాన్ని ఫెన్సింగ్ వైర్, దాంట్లో వెళ్ళి పడ్డాడు. ఏడుస్తాడు నేను తల్లి, ఇంకేముంది అయిపోయాడని నవ్వుతో వచ్చింది. ఏమైంది, కోమా పోయింది, రోగం పోయింది, ఈ కిటుకు బాగుంది మాస్టర్ అని మీరు కోమాలో ఉన్న వాళ్ళని ఎగిరేశారు అనుకోండి, ముందు మనం జైల్లోకి వెళ్తాం. మరి ఎలా ఎగిరేయగలిగాడు? ఇది ఆ ఒక్క చరిత్రలో లేదు, మీరు ఈ మహాత్ముల చరిత్ర చూస్తే ఇవన్నీ వాళ్ళు చేసిన సంఘటనలే, ఇవేమి కొత్తవి కాదు. పేర్లు మారుతాయి తప్ప సంఘటనలు మారవు. మెహర్బాబా జీవితంలో బాంబేలో అనుకుంటా జరిగింది ఓ విచిత్రమైనటువంటి రోగగ్రస్తురాలు, ఒక పాప 13-14 ఏళ్ల పాప, 5-6 నెలల బట్టి బాధపడుతోంది. శరీరం అంతా నీరు, రక్తము నల్లబడిపోయింది. అసలు అన్నాళ్ళు జీవించి ఉండటమే ఆశ్చర్యం అన్నారు. అది బొబ్బలెక్కిపోయి ఒళ్ళంతా కురుపుల్లాగా అయిపోయి రసకారుతోంది. ఇంకా హోప్స్ లాస్ట్ హోప్స్. మెహర్ బాబా దగ్గరికి తీసుకొచ్చారు. నేను చెప్పింది చేస్తారా మీరు అని అడిగాడు మొదటిది. చేస్తాం. టాయిలెట్లు కడగటానికి కొన్ని చోట్ల ఈ ఐరన్తో చేసిన ముళ్ళ బ్రష్లు ఉంటాయి, తుప్పెక్కిన ముళ్ళ బ్రష్ ఒకటి పడి ఉంది అక్కడ, దీంతో అమ్మాయి ఒళ్ళంతా గజ 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 బరికైంది అన్నాడు. ఊహించుకోండి అక్కడ పరిస్థితి. అప్పటికి మెహర్బాబా అసలు మెహర్బాబా అయినా చాలా మంది నమ్మరు అలాంటివి. అంటే నా ఉద్దేశం మెహర్బాబా అయినా అంటే అర్థమైనా ఫేమస్ అయిపోయి చాలా గొప్పవాడని తెలిసినా ఇది ఇలాంటి సైజులు ఇచ్చాడు అనుకోండి. తల్లి అందేటప్పుడు అందరూ ఎదురు తిరిగారు, వీడు పిచ్చివాడు, వీడి మాటలు విని ఇదేంటి పిచ్చి ఉన్న పిల్ల చచ్చిపోతుందని. పోయేది ఎలాగో పోయింది. ఇంకా యూ కెన్ ఇమాజిన్ అప్పుడు ఎంత అంటే, ఈ కథలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సోషల్ సొసైటీ నుంచి మీకు అలాంటి రెసిస్టెన్స్లు రాబోతున్నాయి. ఇదేదో మీరు ఆశామాషిగా జ్ఞానం వచ్చేస్తున్న మాస్టారు అనుకోకండి, దీనికి ప్రిపేర్ అయి ఉండాలి మీరు. కానీ ఇంకోళ్ళకి చెప్పడానికి కాదు, మీరు రుద్దుకోవటానికి. ఇంకోళ్ళకి అలా సలహాలు ఇవ్వక్కర్లే, మీ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోగలిగే ధైర్యం ఉండాలి. అది నేను చెప్పేది, గురువు యొక్క మాటల మీద ఆ విశ్వాసం ఉండాలి. సరే రుద్దింది, లోపలికి వెళ్ళింది, పాప ఊరుకుంటున్నా ఆరుపులు పెడబొబ్బలు. అవతల నుంచేమో కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరినీ పిలుచుకొచ్చారు. తమాషా, పోలీసుని పిలుచుకురాలేదు ఎవరు, నాకు ఇప్పటికే ఆశ్చర్యం. పిలుచుకొస్తే ఏమై ఉండేదో తెలియదు మరి. అది ఆ సంఘటన అక్కడ అలా వర్ణించింది అలాగా. సరే ఇంకా అందరూ అరుస్తున్నారు, ఇవిడ తలుపు లోపల నుంచి గొడవ పెట్టేసి సరే 2.5-3 గంటలు పట్టిందిట. మొత్తం ప్రతి బొబ్బని గిబ్బీకి పారేసింది. తుప్పెట్టినటువంటి టాయిలెట్స్ కలిగేటటువంటి బ్రష్తో, అంటే మోస్ట్ సెప్టిక్ కండిషన్స్. 3 రోజుల్లో పాప నయం అయిపోయింది. ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో దానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. వాళ్ళు క్యూర్ చేయలేకపోయారుగా డాక్టర్స్, వాళ్ళు వదిలేశారు వాళ్ళు. అందుకే చాలా సార్లు డాక్టర్లు ఏమీ చేయలేము అన్నటువంటి మాట విని వచ్చిన వాళ్ళకి ఇక్కడ లాభం చేకూరుతుంది. ఇంకేంటి అక్కడ హోప్ పోయింది, డబ్బు మిగులుతుంది కదా అని వచ్చేవాళ్ళు. ఏదో కాస్త బూడిద తీసుకుందాం, డాక్టర్ ఫీజు మిగులుతుంది, జరగకపోవచ్చు జరగొచ్చు, అది దాని గురించి నేను మాట్లాడటంలే. కానీ ఆ భావం అర్థమైనా నేనేం చెప్తున్నాను, ఏ ఒక్కటి తెలిస్తే ఆ జ్ఞానము రావటానికి మీకు ఉండవలసినటువంటి మొట్టమొదటి ఆధారశిల, ఫౌండేషన్ స్టోన్ ఏంటంటే ఫెయిత్. అంధవిశ్వాసం కాదు అది, అనిపిస్తుంది అంధవిశ్వాసం అని. ఓ డాక్టర్ చెప్తాడు మత్తు మందు తీసుకొని నేను నిన్ను కోసి పారేస్తానని. డాక్టర్ అంటే ఏంటో తెలియని వాడు డాక్టర్ ఇలా అన్నాడని చెప్తే ఏదో అడ్వైజ్ ఇస్తాడు, నీకు బుద్ధి ఉందాయా, నిన్నేమో స్పృహ తప్పించి పడుకోబెడతాట, నీ శరీరాన్ని కోస్తాట, వాడి దగ్గరికి వెళ్తావా అంటావా అనవా. కానీ ఎందుకు అంటాం లేదు మనం, వాడి దమ్ము మనకి తెలుసు, సర్జన్ యొక్క సామర్థ్యము మనకి తెలుసు. అదే విధముగా ఆ గురువు యొక్క సామర్థ్యము మీరు అంచనా వేసుకోవాలి. మెయిన్ అది. ఆ డాక్టర్ యొక్క సత్తా తెలియకుండా ఓ డాక్టర్ గ్యారంటీ ఇస్తున్నట్టు ఒక పేషెంట్ ఆపరేషన్కి వస్తే ఆపరేషన్ టేబుల్ మీద అడిగేటవాడు ఏమిస్తారని, మొత్తం మంది ఇంజక్షన్ ఇచ్చే ముందు ఎనస్థీషియా ఇచ్చే ముందు అడిగట్ట డాక్టర్ గారు, భయం కదా ఎవరికైనా, డాక్టర్ గారు నేను బతుకుతానా, గ్యారంటీగా బతుకుతావు నువ్వు, నాకు అసలు ఏ విధమైనటువంటి అనుమానము లేదు అన్నట్ట. పేషెంట్ ఊరుకోవచ్చు కదా, ఎందుకు అన్నట్ట. ఈ వ్యాధిలో 100కి 99 మంది చచ్చిపోతారు. నా చేతిలో ఇప్పటికీ 99 మంది ఇదే రోగంతో చచ్చారు. నువ్వు అందో అడివి. బీ వెరీ కేర్ఫుల్, కామన్ సెన్స్ ఉండాలి. అందుకే చాలా జాగ్రత్తగా గురువుని ఎన్నుకోవాలి. గురువు యొక్క సామర్థ్యము నిజంగా అనంతమే, కానీ ఆ అనంత సామర్థ్యము కలిగినటువంటి గురువు నీకు దొరుకుతాడా అన్నది క్వశ్చన్ మార్క్, ప్రశ్న అది. అది నేను ఇందాక చెప్పాను మీరు రుద్దుకోవాలని. మిమ్మల్ని మీరు అటువంటి సాహసము చూపించగలిగే స్థితిలో ఉంటే ఆ గురువు ఖచ్చితంగా లభిస్తాడు. చెప్పింది అర్థం చేసుకోండి, గురువుని మీరు వెతుక్కోకల్లే, మీరు వెతుక్కోలేరు కూడా. హౌ కెన్ యూ అసెస్? నువ్వే అంచనా వేయగలిగితే గురువుకి పరీక్ష పెట్టి, గురువుకు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి ఆగండి సార్ మీరందరూ. ఏంటి గురువు ఎంట్రన్స్ టెస్ట్ కొత్తది పెడదాం మనం, ఎంసెట్ లాగా. అందులో ఎవరికి ర్యాంక్ వస్తే వాడు వీళ్ళకి గురువు, అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చినవాడు కుదరదు. గురువునికి మనం టెస్ట్ పెట్టలేము, కానీ నీకు నీవు టెస్ట్ పెట్టుకోగలవు. నీ నమ్మకం ఎంతుంది, నీ విశ్వాసం ఎంతుంది, నీ విశ్వాసాన్ని బట్టి ఆ సద్గురువు ఖచ్చితంగా నీకు వస్తాడు. ఎందుకంటే సద్గురువు సర్వజ్ఞుడు కనుక మీకు అసలు డౌటే అక్కర్లేదు. మీ యొక్క శ్రద్ధ అనంతమైనటువంటిది అవుతే ఆ స్థాయికి తగినటువంటి అనంత స్థాయిలో ఉన్నటువంటి గురువు వస్తాడు. మీ శ్రద్ధ గురువుని ఆకర్షిస్తుంది, మీకు తగిన గురువు మీకు లభిస్తాడు. ఈ గురువు అయినా లభిస్తాడు, వాడేం చేస్తాడు, మీ దగ్గర ఉన్న లాగేస్తాడు. టిట్ ఫర్ టాట్. మీరు ఎందుకు వెళ్ళారు? ఫెయిత్. ఈ ఫెయిత్ మీరు అభివృద్ధి పరచుకోండి బాగా. కానీ ఫెయిత్ మీరు అభివృద్ధి పరుచుకుంటున్నప్పుడు బాహ్య జగత్తులో గురువు ఎవరు అనేటటువంటిది మీకు అనవసరం. అసలు ఏకలవ్యుడికి ఎవడు నేర్పాడు? ఎందుకు ఈ కథలన్నీ చదువుకోవటం మనం? మన జీవితంలో ఉపయోగించుకోవటానికి కదా. మరి అందరూ ఏకలవ్యులు అవ్వగలిగారా? ఆ ఫెయిత్ ఉంటే అయి ఉండేవారు. ఫెయిత్ లేదు మనకి. అందుకే గురుదేవులు ఎప్పుడు ఒక మాట వాడుతూ ఉండేవారు, ఇప్పుడు ఉన్నది ఒకటే బాబు, అనాస్థ, ఫెయిత్ లెస్నెస్. ఒకళ్ళ మీద ఒకళ్ళు సూపర్వైజర్స్. కథ గుర్తుంది కదా, ఒక పాల పాలు పోసేటటువంటి పాత్ర రాజుగారు బయట పెట్టారట. ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ప్రజలను నమ్మకూడదని ఏదో అన్నాడు. సంథింగ్ లైక్ దట్ స్టోరీ గోజ్ లైక్ దట్. రాజుగారు ఏం చెప్పారు, రేపు మాకేదో యువరాజు గారి స్పెషల్ ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఇందుకు యువరాజు గారి శివాభిషేకం ఉంది, మహాశివరాత్రి రేపు కదా, మీరు పాలు పోయండి, అందరూ తలో గ్లాసులో పాలు పోయండి చాలు, అంతకంటే ఎక్కువ ఏం అక్కర్లేదు. మన గురుదేవుల అంశదానం అడిగితే మనం చేస్తున్నటువంటి పనులవే ఖచ్చితంగా అదే చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే కథలో జరిగింది. అందరూ ఏమంటామన్నాడు?
ఏం జరిగిందో మీకు అందరికి తెలుసు కదా. రెండో రోజు పొద్దున్న మూత తీస్తే అన్ని నీళ్ళ ఇంచట అందరూ ఏమంటున్నారు, నేను ఒక్కనే కదా ఒక గ్లాసు నీళ్లు పోసేది, మిగతా వాళ్ళందరూ కూడా. ఈ దృష్టి ఉంటే ఏ గురువు ఏ హెల్ప్ చేస్తాడు? ఆలోచించుకోండి చాలా స్పష్టంగా. అందుకే నేను ఇందాక చెప్పాను మిమ్మల్ని మీరు ముళ్లతో గీక్కోవాలన్నది, అందుకు నిస్సంకోచంగా మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోండి. మీరు దేనికి ఓటు వేస్తున్నారు, మీరు దేన్ని కోరుకుంటున్నారు? గురువు దగ్గరికి వెళ్ళి ఆ విద్యని కోరుకుంటున్నామా? ఏ ఒక్క జ్ఞానము తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అనేటటువంటి జ్ఞానానికి విశ్వాసము, శ్రద్ధ తప్ప ఇంకేం అక్కర్లేదు. ఇంచేత రెండు చెప్పాడు సాయి, ప్రతి గురువు రెండు చెప్తారు. గురువు గారు అదే చెప్పారు, ప్రఖర ప్రజ్ఞ. నా అనుభవం ఏంటి అంటే శ్రద్ధ ఉంటే చాలు, ప్రజ్ఞ అదే వస్తుంది. పేషెన్స్, సబూరి అనేవాడు సాయి, నిష్ఠ. ఈ నిష్ఠ దేనివల్ల వస్తుంది? శ్రద్ధ ఉంటే వచ్చేస్తుంది. అంచేత ఇవి రెండు కూడా ఒకే నాణానికి రెండు కాసులు వంటివి, వేరు చేయలేరు మీరు దాన్ని. కానీ విశ్వాస రాహిత్యం ఈనాడు పూర్తిగా ప్రబలిపోయి ఉంది కనుక, ఇంటెలిజెన్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది కనుక, ప్రజ్ఞ చాలా ఎక్కువ ఉంది. ఎక్స్పర్టైజ్ అంటే అదేగా, అతి చిన్నదాని గురించి పుస్తకాలు 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 రాసిస్తారు. ప్రజ్ఞ చాలా ఉంది, తెలివి చాలా ఉంది. లేనిది ఏంటి అంటే విశ్వాసము. అది డెవలప్ చేసుకుంటే ఫస్ట్ కండిషన్. పరివ్రాజకులుగా మనం అందరము కూడా లక్ష్యం ఏంటి? ఏ ఒక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే మెహర్బాబా లాంటి వాళ్ళు, రామిరెడ్డి అవధూత లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ నయం చేయలేనటువంటి రోగాలను నయం చేశారు. ఇంతకంటే సర్వజ్ఞత్వానికి మీకేం ఉదాహరణ కావాలి? సాయి పారాయణ మీరు చేస్తూ ఉంటే సర్వజ్ఞత్వానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి మీకు. ఆఖరికి బల్లి భాష కూడా ఆయనకు అర్థమవుతుంది. చెప్పాను కదా బల్లి ఒకటి ఏదో అంటూ ఉంటే ఓ శిష్యుడు నౌతాలకు అడిగాడు క్యాజువల్ గా. మనం అంటూ ఉంటాం కదా దోమగారులు కుక్కగారులు అని. అలాగా ఆ బల్లి ఏమంటుంది సాయి అన్నాడు. అంటే ఏం చెప్పాడు, ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు వస్తోంది అన్నాడు. రిలేషన్షిప్ కూడా చెప్పాడు. ఉంటాయేమో వాళ్ళకు కూడా రిలేషన్షిప్స్, మళ్ళాగే విజిట్స్ ఉంటాయేమో, ఉంటాయనే అనిపిస్తుంది మరి సాయి చెప్పినటువంటి ఆ సంఘటన బట్టి. సర్వజ్ఞత్వం యొక్క ఆ వ్యాపకత్వం మీకు అర్థమవుతోందా? కేవలం మానవ శరీరధారుల యొక్క ఆచార వ్యవహారాలను బట్టి మనం కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. కానీ అతను ఆ వ్యక్తి ఎలాంటి జ్ఞానం అది? ఇతర జీవరాశుల యొక్క స్వభావాలను తెలుసుకొనటమే కాకుండా గురుదేవుల యొక్క మొదటి హిమాలయ యాత్ర, ఇవాళ రాత్రి మళ్ళా మీరు కలిసి చదువుకోండి, ఆ మొదటి హిమాలయ యాత్ర మన కుండలిని జాగరణ పుస్తకంలో ఏ చాప్టర్లో ఉందో నాకు గుర్తులేదు, వెతికి అది ఇక్కడ చూసుకోండి. అందుకు ఈ బొమ్మ వేసింది, అది ఏ చక్రానికి సంబంధించిందో చూసి చదువుకోండి. అక్కడ ఆయన పావులతో, రీచ్ అంటే ఎలుగుబంట్లతో ఎలా స్నేహం చేశాడో చెప్తాడు. ఆయన ఎలా స్నేహం చేయగలిగాడో చెప్తాడు. ఏంటి స్నేహం చేయటానికి బేసిస్? నేను ఏ చేతనత్వం ద్వారా జీవించి ఉన్నాను అదే చేతనత్వం అక్కడ కూడా పనిచేస్తుంది కదా. ఈ భావం మీకు ఎప్పుడైతే వస్తుందో అవి హాని చేయవు. అవి హాని చేశాయంటే అర్థం ఏంటి? ఆ చేతనత్వం లేదని అర్థం. సర్వజ్ఞత్వానికి పునాది అది. ఏ ఒక్కటి తెలిస్తే ఆ చేతనత్వానికి మనము రామ అనే పేరు పెట్టుకున్నాం. పేరు ఇంపార్టెంట్ కాదు, మీరు మళ్లీ మళ్లీ గుర్తించుకోండి. పేర్ల మీద కొట్టుకోకండి, మీరు పేర్ల మీద కొట్టుకుంటాం. రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప అని. రాముడు గొప్ప కాదు, కృష్ణుడు గొప్ప కాదు. రాముడు పేరుతో ఉన్నటువంటి చేతనత్వము, కృష్ణుడు పేరుతో ఉన్నటువంటి చేతనత్వము ఒకటే. భావం అర్థమవుతోందా? దేని గురించి చెప్తున్నాను నేను? ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయో అలాంటి పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి మానవ సమూహాన్ని తయారు చేయటం అని ఉద్దేశం. ఏంటా జ్ఞానము? పరిణామక్రమం. దానికి ఇదంతా చెప్తున్నా నేను. దానికి బేసిస్ ఏం కావాలని చెప్పుకుంటున్నా మనం? ఫెయిత్, విశ్వాసము. ఏమిటా విశ్వాసం ఇప్పుడు మిమ్మల్ని నేను స్క్రబ్ చేసుకోమంటున్నది, రగడాయించుకోమంటున్నది వాళ్ళు చెప్తున్నారు. ఆ స్థాయి వ్యక్తులు ఏం చెప్తున్నారు అంటే ఇలాంటి సమాజంలో వచ్చేటటువంటి టైము ఆసన్నమైనది, టైము వస్తున్నది. వారి మీద మీకు నమ్మకం ఉంటే ఏం చేయాలి మీరు? సమాజం ఏం చెప్పినా, కుటుంబ సభ్యులు ఏం చెప్పినా. అర్థమవుతుందా? ఉదాహరణ ఎందుకు ఇచ్చాను? ఇంకా ప్రసక్తి లేదు అక్కడ. ఎవరు ఏమంటున్నారు? మీరాబాయి తులసీదాస్ యొక్క సమకాలీకురాలు. తులసీదాస్ రామభక్తుడు. మీరాబాయి తులసీదాస్ చూడటానికి కాశీ వచ్చింది. అస్సీఘాట్ లో ఆయన అప్పుడు రామాయణం రాస్తున్నాడు. వెళ్ళావు అస్సీఘాట్కి? వెళ్ళలేదు. ఆనందమయ్యం అదే అస్సీఘాట్. కబురు పంపించింది ఇలా వచ్చాను అని. మీరాబాయి ఇస్ వెరీ ఫేమస్. ఆ కాలమే అక్బర్ కూడా వచ్చి ఆవిడ భజనలో పాల్గొనేవాడు. అదో పెద్ద గలాట అయిపోయింది, గుర్తుందో లేదో. అందువల్లే విషయం తాగాల్సి వచ్చింది మీరాబాయి. సరే అది వేరే, అది తర్వాత తర్వాత చూద్దాం అవి. కానీ ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి, తర్వాత అడగండి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో స్వాతంత్ర సంగ్రామంలో అక్బర్ యొక్క రోలు పరాకాష్ఠ అయినటువంటి రోలు. అసలు అక్బర్ తను అనుకున్నది సాధించగలిగి ఉంటే అసలు ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా స్వాతంత్రం వచ్చేసి ఉండేది, హిందూ ముస్లిం ఈ క్రిస్టియన్ రైట్స్ ఉండేసి ప్రసక్తే ఉండేది కాదు అసలు. అది వేరే విషయం. ఏంటది దీనే ఇలాహి ఏం చెప్తున్నాను నేను? మీరాబాయి వచ్చింది, కబురు పంపించింది. నేను మీరాబాయిని వచ్చాను అని స్త్రీలను నేను చూడన్నాడు. ఈవిడ మళ్ళా కబురు పంపించింది. నాకు తెలిసి ఒకే పురుషుడు ఉన్నాడు ప్రపంచంలో, మిగతా వాళ్ళందరూ స్త్రీలే. ఈ మొనగాడు ఎక్కడ బయలుదేరాడు అని లంపలు వేసుకుని పరిగెత్తుకు బయటకు వచ్చాడు. అప్పుడు ఈవిడ ఒక ప్రశ్న అడిగింది. భక్తులకి మీరాబాయికి వాళ్ళకి అనుమానాలే. అనుమానం ఏంటంటే, నా భర్తకి నేను ఇలా ఉండటం ఇష్టం లేదు, నా కుటుంబ సభ్యులకి నేను ఇలా ఉండటం ఇష్టం లేదు, నేనేం చేయాలి? తులసీదాస్ ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, దైవీ ప్రణాళికలో భాగముగా మీరు ముందుకు వెళ్లదలుచుకున్నప్పుడు అడ్డు తగిలిన ప్రతి వారిని కూడా కోటి వైరీసమ్, ఒక శత్రువు కాదు, వాడు ఎంత శత్రువు? శత్రువు టు ద పవర్ కోటి అనుకుని వదిలేమన్నాడు. విభీషణుడు చేశాడు, అర్జునుడు అదే చేశాడు. అర్జునుడు చేసింది అంతే కదా, భీష్ముడు ద్రోణాచార్యుడు. అది నేనన్నాను, మీ విశ్వాసము ఆ గురువులు చెప్పినటువంటి ఈ మాట మీద నమ్మకం ఉంటే, నా మీద కాదు నమ్మకం, భౌతిక శరీరధారులు ఎవరిని నమ్మకండి. ఎప్పుడు వాడు మిమ్మల్ని గంగలో దింపేస్తాడో తెలీదు. వాడు దిగుతాడు సరే, నమ్మిన వాళ్ళు పోతారు. మనుషులు నమ్మాల్సిన పనినే. మీరు ఎవరిని నమ్మాలి? ఉన్నారుగా గురుసత్తా, వాళ్లని నమ్మండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇలాంటి పరిస్థితి, ఇట్ ఈస్ ఆల్రెడీ లేట్. మరి మీ నమ్మకం ఎలా చూపిస్తున్నారు మీరు? తెలుస్తూనే ఉందిగా, నేను మళ్ళా వేరే మిమ్మల్ని ప్రశ్నించక్కర్లేదు, చూపించండి. అది పరివు రాజకులుగా మీ యొక్క విశ్వాసాన్ని మీ యాక్షన్స్ లో చూపించాలి. నాకు వీలు పట్టం లేదు మాస్టర్. ఎందుకు వీలు పట్టం లేదు? ఏ ఒక్క జ్ఞానాన్ని అయాచితముగా, బికాజ్ యు ఆర్ దేర్ యు ఆర్ గెటింగ్, ఇది ఈ భావం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకోసమే ఇలాంటి సమయము మళ్లీ రాదు. మానవ శరీరధారులు అయ్యారు కనుక మీకు అవకాశం ఇవ్వబడుతోంది. ఇప్పుడు రేపు ఇంత సులభంగా మీకు రాదు. కంప్యూటర్ టెక్నాలజీ ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఎవడైనా నేర్చుకోవచ్చు. బిఏలో ఉంది, బీకామ్లో ఉంది, ఎక్కడుంది అక్కడుంది, ఎవడైనా నేర్చుకోవచ్చు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏదున్నా నేర్చుకోవచ్చు. కానీ రేపు గ్యారంటీగా ఏమవుతుంది? ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత అవధులు వచ్చేస్తాయి. నీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప, ఇంటర్మీడియట్ లో ఈ సబ్జెక్ట్స్ చదివితే తప్ప నువ్వు కంప్యూటర్ నేర్చుకోవటానికి వీల్లేదు. నాకు తెలిసి 1960s లో మామూలుగా బైపీసీ గ్రూప్ చదువుకుని ఇంటర్మీడియట్ లో సెకండ్ క్లాస్ వస్తే డాక్టర్స్ లో సీట్ వచ్చేసేది. ఈజీగా నువ్వు అప్లై చేస్తే చాలు వచ్చేసేది. మరి ఇప్పుడు అలాగే అప్పుడు చాలా సహజంగా సీట్ వచ్చేసేది అని ఆ లోకంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు వచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంసెట్ రాయాలా, ర్యాంక్ రావాలా, మళ్ళా దానికి ఇంత కండిషన్స్ ఉన్నాయా. అలాగే అయాచితముగా మీకు కేవలము మానవ శరీరధారులు అయినందువల్ల లభ్యమైనటువంటి ఈ అమూల్య కానుకనే అనాలి. ఎందుకంటే మనము దానికి తగిన అర్హత లేదు, అర్హత ఉండదు కూడా. ఎందుకుండదు అంటే పరిణామ క్రమంలో ఇటువంటి స్టెప్ ఇదివరకు ఎప్పుడు గురువులు తీసుకోలేదు. వాళ్ళకి కొత్త, మనకి కొత్త. కొత్త కొత్త పీజీ కోర్సులు ఓపెన్ చేసినప్పుడు బల మ్యాజిక్ జరుగుతాయి. ఇటు చెప్పేవాడికి రాదు, అటు జరిగిన వాడికి రాదు. అన్నిటికంటే తమాషా ఏంటంటే ల్యాబ్స్ కూడా కరెక్ట్గా వర్క్ కావు, మరి పరీక్షలు జరగాలి కదా. మరి వాళ్ళ పరీక్ష ఎంత ఈజీయో మీరు ఊహించుకోండి. యూనివర్సిటీ కొత్త కోర్సు పెట్టింది, అంచేత ఏం చేస్తుంది, ఎవరిని ఫెయిల్ చేయదు. అదే ఓ 10-15 ఏళ్ళు అవనివ్వండి, జాయిన్ అవ్వండి. మీరు మీకు ఇంత తిప్పి తిప్పి నేను చెప్తున్నా, మీకు ఆ ధైర్యం సాధించడం లేదు, ఆ గురువుల మీద విశ్వాసం లేదు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యమని మనమే ఎవరికైనా వచ్చిన మాట ఇస్తే నిలబెట్టుకోవటానికి ఎంత ట్రై చేస్తాం. ఇంకా మన చెయ్య దాటిపోతే ఇంకా వదిలేస్తాం కానీ, లేకపోతే మనం చాలా ప్రయత్నిస్తాం. ఒక చిన్న మాట ఇస్తే సర్వజ్ఞుడైనా సర్వసమర్థుడైనా సర్వవ్యాపి అయినటువంటి ఆ జగద్గురువు వాగ్దానం చేస్తే నిలబెట్టి కూడా. మరి ఎందుకు నిలబెట్టుకోవటం, నిలబెట్టుకున్నట్టు మనకు కనిపించటం లేదు. ఇంతేంటే మనవన్నీ బూటకములే, మన భక్తి బూటకము, మన మాటలు బూటకము, మన సాధనలు బూటకము, మనం అంతా బూటకమయమే. లేకపోతే వాడు ఎందుకు రాడు. రామరక్షా స్తోత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము. 9 శ్లోకాలు ఉన్నాయి. ఆ 9 శ్లోకాలు ఏ ఒక్కటి తెలిస్తే సంపూర్ణమైనటువంటి జ్ఞానము రక్షణ మీకు లభిస్తుందో దాని గురించి చెప్తుంది. ఆ శ్లోకాలు మీరు వినండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షర పుంసాం మహాపాతక నాశనం. అర్థమవుతుంది కదా. ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసి తూణ ధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయ జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞ పాపఘ్నీం సర్వకామదాం. పాపఘ్నీం, పాపము అంటే పరిణామక్రమానికి వ్యతిరేకంగా ఉన్నది. భీష్ముడు పాపి, ద్రోణుడు పాపి. అందువల్లనే జగద్గురువు ఏం చేశాడు, వాళ్ళని చంపేమన్నాడు. పాపఘ్ని సర్వకామదాం, సర్వకామదాం అంటే అన్ని కోరికలు తీరుస్తుంది. మళ్లీ పారాడాక్స్. ఓ పక్క ఏం చెప్తున్నాడు, నీకు అన్ని కోరికలు తీరుస్తాయి. మనకున్న కోరికలన్నీ ఎలాంటివి, పాపపూరితమైనవి. పాపపూరితమైనవి అంటే అర్థమైంది కదా, పరిణామ క్రమానికి విరుద్ధంగా ఉన్నవి. ఇంకంటే మనకు పరిణామ క్రమం తెలియదు కనుక. కానీ స్తోత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే పరిణామ క్రమంకి అనువుగా ఉన్నటువంటి మీరు ఏ కోరిక కోరినా అది తీరిపోతుంది. ఒకవేళ మీరు కోరిన కోరిక పరిణామ క్రమానికి అనువుగా లేకపోతే దాన్ని దానికి మార్చేసి తీరుస్తుంది. ఈ స్తోత్రం యొక్క గొప్పతనం అర్థం చేసుకోండి అసలు ఆ వర్డింగ్స్. తర్వాత తర్వాత దాన్ని డిస్కస్ చేసుకుందాం. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞ పాపఘ్నీం సర్వకామదాం శిరో మే రాఘవ పాతు భాలం దశరథాత్మజ కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సల జిహ్వాం విద్యానిధి పాతు కంఠం భరతమందిత స్కందౌ దివ్యాయుధ పాతు భుజౌ భగ్నేశ కార్ముక కరౌ సీతాపతి పాతు హృదయం జామదగ్నిజిత్ మధ్యం పాతు ఖరధ్వంసి నాభిం జాంబవదాశ్రయ సుగ్రీవేశ కటీపాతు సఖనీ హనుమత్ ప్రభు ఊరూ రఘుత్తమ పాతు రక్ష కుల వినాశకృత్ జానునే సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతక పాదౌ విభీషణ శ్రీధ పాతు రామోఖిలం వపుః. ఇది రామరక్షా స్తోత్రం యొక్క బేసిస్. 9 శ్లోకాలు.
ఏతాం రామబలోపేతాం రక్షాం యస్సుకృతి పఠేత్ సచిరాయుస్సుఖీ పుత్రి విజయి వినయీ భవేత్. తర్వాత మిగతాది తెలుసుకుందాం మనం. స్వస్తి.